చూస్తండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:8-12 వరకు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:8-12 వరకు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారును కరుణాచితులను వినయ మనస్కులనయుండు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదోషయను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కప్పుటప్పు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. మంచిది. మనం ఏ దినాల్లో ఉన్నామండి? ఆఖరి దినాల్లో ఉండి సమయం కొద్దిగా ఉందని ఎరిగి అపవాది వేగముగా గర్జించి సింహం వలె రక్షించిన వారిని సైతము, రక్షించబడి విశ్వాసులుగా కొనసాగుతున్న వారిని సైతము వెనక్కి లాగుతున్నటువంటి పరిస్థితులు. అనేక మంది నిల్చున్నామని తలంచుకుని భ్రమతో భక్తి చేస్తున్నటువంటి పరిస్థితులు. అనేక మంది భయంకరంగా దేవుని సువార్తను వ్యతిరేకించి వారి కొరకు సిద్ధపరచని స్థలంకు పరుగులెడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉంటుండగా, రక్షించబడిన మనము, సమయం కొద్దిగా ఉందని ఎరిగిన మనము అపవాదిని, వాడి క్రియలను వేగంగా వాడు యుక్తితో చేస్తున్నటువంటి, ఈవెన్ మన మీదను, మన కుటుంబాల మీదను, మన పిల్లల మీదను, సేవ మీదను, అన్ని రకాలుగా ఎన్ని వైపుల నుంచి వాడు మనల్ని అటాక్ చేసి మనల్ని లోకాసార్థ 18:10 ఉంటది కదా, ఆఖరి అంత్య దినాల్లో ప్రభువు విశ్వాసం కనుగొనగలరా, నేను వచ్చినప్పుడు నేను అసలు విశ్వాసం చూస్తానా అనే మాట క్వశ్చన్ ఉంటది అక్కడ. కాబట్టి ఆ రీతిగా అన్ని రకాలుగా మనల్ని మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా అటాక్ చేయడానికి వాడు ఎన్నో యుక్తులతో మన మీదకి దాడి చేస్తా ఉన్న ఈ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, అపవాదిని ఎదిరించాలంటే, వాడి క్రియలను లయపరచాలంటే, వాడు మన కాళ్ల కిందనే ఉండి తోకతో వాడు చేస్తున్నటువంటి వాడి కార్యాలు ఓడిపోవాలంటే దేవునికి మనం లోబడాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి అని. ఇక్కడ పేతురు భక్తుడు అధికారం గురించి ఈ దినం మాట్లాడడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుని నడిపింపును బట్టి సబ్మిషన్ గురించి ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో 3:8 నుంచి తుదకు అనే ఒక మాటతో ఆయన మొదలు పెడతారు. అంటే టు సమిట్ అప్ మీన్స్ సమరీ. దేనికి సమరీ? ఒక గంభీరమైనటువంటి అంశాన్ని 2:11 నుంచి స్టార్ట్ చేసి మాట్లాడినటువంటి పేతురు భక్తుడు సబ్మిషన్, లోబడుట అనేటువంటి టాపిక్ గురించి ఆయన మాట్లాడి దానికి కంక్లూజన్ ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఒకసారి ఇక్కడ గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటది. ఇక్కడ ఏంటంటే సఫరింగ్స్ లో ఉన్న వారికి సబ్మిషన్ గురించి ఈయన చెప్తా ఉన్నాడు, నేర్పిస్తా ఉన్నాడు. నిజానికి ఈయన ఎవరికైతే ఈ మాటలు చెప్తా ఉన్నాడో, ఏ గుంపును ఉద్దేశించి ఈ మాటలు రాస్తా ఉన్నాడో, వాళ్ళ యొక్క సొంత ప్రాంతాలను వాళ్ళు విడిచిపెట్టేసి వాళ్ళ యొక్క గ్రామాలను, వాళ్ళ బంధువులను, లేకపోతే వాళ్లకు కలిగిన సమస్తాన్ని వాళ్ళు విడిచిపెట్టేసి వాళ్ళు పారిపోయారు వేరే దగ్గరికి. ఎందుకంటే భయంకరమైనటువంటి హింస ఆదిమ సంఘ విశ్వాసులపైకి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక రకంగా వాళ్ళ సొంత పరిస్థితులను విడిచిపెట్టి యాత్రికులైపోయి చెదిరిపోయారనమాట. ఆ చెదిరిపోయిన వారిని ఉద్దేశించి శ్రమల్లో ఆశ్రయస్తులుగా ఇంకొక చోటకి వెళ్ళి ఉన్నటువంటి ఆ శరణార్థులైనటువంటి వారికి సబ్మిషన్ గురించి, లోబట్టం గురించి భక్తుడు రాస్తా ఉన్నారు. ఎందుకంటే ఎందుకు రాస్తున్నారు? వాళ్ళకి ఏం కావాలి? లోబట్టం కావాలా? సహాయం కావాలా? పరిష్కారం కావాలా వాళ్ళ సమస్యకు? భక్తుడైన పేతురు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపింపుతో లోబడుట గురించి వాళ్ళకి నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే సబ్మిషన్ ఇస్ ద వే ఆఫ్ విక్టరీ. యేసుక్రీస్తు ప్రభు సిలువుపై మనకు చూపించినటువంటి మాదిరిది సబ్మిషన్. లోబట్టం ఏంటంటే మనం జయించాలంటే, దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంటే ఈ లోబడటము, విధేయత చూపించటము, తగ్గించుకోవడము, ఈ ఈ ప్రాసెస్ లో ఈ లోబట్టం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మార్గం మనం గెలుపొందడానికి. కాబట్టి సిలువ లోకానికి ఒక విరతనం కావచ్చు, లేకపోతే సిలువ లోకానికి ఒక ఓటమి కావచ్చు. ఏమీ చేయలేక ఓడిపోయాడు ఆయన, ఆయనే రక్షించుకోలేదు. చాలా రకరకాల మాటలు మనం వింటా ఉంటాం లోకంలో నుంచి. అయితే సిలువ మీద మారు మాట్లాడకుండా, లేకపోతే ఒక గొర్రె పిల్లలాగా, ఒక గొర్రె పిల్లని వదించేటప్పుడు ఎవరైతే వదిస్తా ఉన్నారో ఆ వదించేటువంటి వారికి అప్పగించేసుకుని వదకుతేబడిన గొర్రె పిల్లవలే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఒక చాతకాని వాళ్ళలాగా అయిపోయారనమాట. అయితే ఈ లోకం అంటది ఏమంటది, ఒక 100 మందిని చంపేసి, లేకపోతే 100 మందిని ఎదిరించేసి ధైర్యంగా న్యూస్ ఛానల్లో ఒకరి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని లోకం అంటది హీరో అంటది. ఒక చంప మీద కొట్టిన వాళ్ళని తిరిగి 10 చంపలు చట్పటా వాయిస్తే వాళ్ళని లోకం ఏమని పిలుస్తుంది, బలవంతులు అని పిలుస్తుంది. కానీ సిలువ మనకి నేర్పించే విధానం లోకానికి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ శ్రమలో ఉన్న వారికి పోరాడమని చెప్పట్లేదు. జనరల్ గా లోకంలో ఉన్న వాళ్ళకి అట్లాంటి సమస్యలు, అట్లాంటి పరిస్థితులు ఏమైనా వస్తే బహుశా లోకం మాట్లాడుతుందేమో, ఆ విధంగా మీరు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోండి, ఆ విధంగా మీరు ఫైట్ చేయండి, ఈ విధంగా మీరు పోరాడండి అని లోకం చెప్తుందేమో, గవర్నమెంట్ చెప్తుందేమో, లేకపోతే ఇంకా రకరకాల వాయిస్లు రేజ్ అవుతాయేమో. అయితే ఈ శ్రమంలో ఉన్నవారికి పోరాడమని చెప్పట్లేదు భక్తుడు పరిశుద్ధాత్మదేవుడు, ధర్నాలు చేయమని చెప్పట్లా, తిరుగుబాటు చేయమని చెప్పట్లేదు, క్యారెక్టర్ అసోసియేషన్ జరిగింది కాబట్టి ఇంకోటి ఇంకోటి మాట్లాడమని చెప్పట్లేదు, మీ హక్కుల కోసం మీరు పోరాడండి, పోరాడి గెలవండి అని చెప్పి మార్గాలను చూపించట్లేదు. ఏం చెప్తున్నారంటే, సబ్మిషన్, మీరు లోబడండి అనే మాటను గురించి, అనే టాపిక్ గురించి, అనే థీమ్ గురించి భక్తుడైన పేతురు మాట్లాడడానికి ధైర్యం చేశాడు. ఇక్కడ సంథింగ్ వీ నీడ్ టు నోటీస్, సంథింగ్ వీ నీడ్ టు నోటీస్ అండ్ అండర్స్టాండ్ ప్రాముఖ్యంగా ఇక్కడ 4 స్థాయి, ఈ 2-3 అధ్యాయాల్లో కనుక మనం గమనించినట్లయితే 4 స్థాయిల్లో ఉన్నటువంటి అథారిటీస్ గురించి భక్తుడైన పేతురు మాట్లాడతారు. మొట్టమొదటిగా ఈ 2వ అధ్యాయంలో, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ నేషన్ వి మస్ట్ సబ్మిట్ టు ద పొలిటికల్ అథారిటీ, గవర్నమెంట్ కి ఏ విధంగా మనం లోబడాలో ఇక్కడ మాట్లాడతారు. తర్వాత 2వదిగా 18వ వచనం నుంచి 25వ వచనం వరకు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, వర్క్ ప్లేస్ లో మనం ఎక్కడైతే పనిచేస్తా ఉన్నామో, ఎవరి అధికారం కింద మనం పనిచేస్తా ఉన్నామో, మన మీద అధికారులకు ఏ విధంగా లోబడాలో అక్కడ మనకి రాస్తా వచ్చారు. తర్వాత 3వ అధికారం ఏంటంటే 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు గమనించినట్లయితే, కుటుంబంలో ఒక ఫ్యామిలీలో భార్య ఏ విధంగా భర్తకు లోబడాలి, భర్త ఏ విధంగా తన భార్యతో జ్ఞానంగా కాపురం చేయాలో వివరిస్తా వచ్చారు చాలా చక్కగా. ఇక ఫైనల్ గా 4వదిగా ఇక్కడ భక్తుడైన పేతురు 8వ వచనంలో తుదకు మీరందరూ అనే మాటను మనం గమనించినట్లయితే, అంటే చర్చ్ గురించి మాట్లాడతా, చర్చ్ విశ్వాసులను గురించి, విశ్వాసులంగా మనలో ఉండవలసినటువంటి సబ్మిషన్ ఎలా ఉండాలి అనే విషయాన్ని మాట్లాడతా, ఈ 4 అథారిటీస్ ని నెత్తిపట్టి విషయాలను మనకు అర్థం చేయడానికి, లేకపోతే అసలు సబ్మిషన్ అంటే దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి భక్తుడైన పేతురు ఈ అధ్యాయాన్ని రాస్తా వచ్చారనమాట. అసలు సబ్మిషన్ అంటే ఏంటి అని, జస్ట్ లోబడడం అంటే చెప్పింది చేయడమేనా, అసలు ఏంటి అని బ్రీఫ్ గా మనకు అర్థమయ్యేటట్టు ఒక మాటను మాట్లాడుకుంటే, రికగ్నైజింగ్ గాడ్ గివెన్ అథారిటీ అండ్ రెస్పెక్టింగ్ దట్. అసలు సబ్మిషన్ అంటే ఏంటంటే, నా భర్తతో నాకు పెళ్లి దేవుడే చేశారు, నేను ఎవరి అధికారం కింద ఉన్నానో, ఉద్యోగం చేస్తా ఉన్నానో, ఆ యజమానుడిని నా మీద దేవుడే నియమించాడు, ముష్కరుడైన యజమానుకు లోబడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి గవర్నమెంట్ అధికారులకి ఆ అథారిటీ ఇచ్చేటువంటి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజ్యాలను కట్టడానికి, పడగొట్టడానికి ఆయనకు అధికారం ఉంది, ఆయనే అలో చేస్తారు, అది మోడీ అయినా ఎవరైనా ఆయనే అలో చేస్తారు. కాబట్టి దాన్ని మనం గుర్తించాలి, ఎవరైనా అధికారులు మన మీద అధికారంతో ఉన్నటువంటి వారు ఆ అధికారాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఏమని, ఇట్ ఈజ్ గాడ్ గివెన్ అథారిటీ, నా భర్త నా మీద అధికారిగా దేవుడు నియమించాడు. ఆ రికగ్నైజింగ్ అనేది మన వైపు నుంచి మనం చేసి దానిని గౌరవించటమే, లేకపోతే దానికి లోబడమే, దానికి తగినట్లుగా చేయడమే సబ్మిషన్ అంటే. దేవుడు నియమించినటువంటి ఆ అధికారంను గుర్తించి, ఆ అధికారంను గౌరవించి దానికి లోబడాలని భక్తుడైన పేతురు సెలవిస్తున్నాడు. సో పేతురు గారి ద్వారా ఇక్కడ దేవుడు హోల్ థియరీ ఆఫ్ సబ్మిషన్ గురించి ఇక్కడ చెప్పేశారు, అంటే టోటల్ ద డాక్ట్రైన్ ఆఫ్ సబ్మిషన్, సబ్మిషన్ గురించి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ నాలుగు విషయాలు ఇక్కడ దేవుడు చెప్పించేశారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఫస్ట్ది గవర్నమెంట్ కి మనం లోబడాలి, రెండవది మన వర్క్ ప్లేస్ లో అధికారులకు మనం లోబడాలి, మూడవది కుటుంబంలో మనం మన మన మనకి దేవుడిచ్చినటువంటి ఆ స్థానాన్ని బట్టి దేవుని వాక్యానికి దేవునికి లోబడి మనం మన పనులను మనం చేయాలి. నాలుగవది విశ్వాసులంగా సంఘానికి ఒక మంచి మోడల్ గా, సంఘంలో ఒక మంచి మాదిరిగా మనం లోబడుతూ అధికారానికి భక్తి చేయాలని దేవుడు సెలవిస్తా ఉన్నారు. ఇక్కడ అంటా ఉన్నాడు తుదకు అందరూ అనే మాట అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే విశ్వాసులు, విశ్వాసులను అడ్రస్ చేస్తా ఉన్నారు, చెదరిపోయిన విశ్వాసులు, ద స్కాటర్డ్ సఫరింగ్ సెయింట్స్. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే ఒకరు ఇద్దరు కాదు మీరు అందరూ, అంటే వీలైన వాళ్ళు లేకపోతే కొందరు అవకాశం ఉన్నవాళ్ళు కాదు కానీ అందరూ తప్పక తుదకు మీరందరూ అని రాస్తా ఉన్నాడు. ఐదు రకాల క్యారెక్టరిస్టిక్స్ ని ఇక్కడ చెప్తా ఉన్నారు. గుడ్ లైఫ్ అండ్ గాడ్లీ లైఫ్ గురించి మాట్లాడతా అది ఏ విధంగా మనం జీవించాలి, ఈవెన్ ఇన్ ద మిడస్ట్ ఆఫ్ సఫరింగ్స్ భయంకరమైన శ్రమల్లో కూడా, చెదిరిపోయిన యాత్రికులుగా మీరున్నప్పటికీ మీరు శ్రమను, హింసను, లేకపోతే భయంకరమైనటువంటి అవమానమును అనుభవిస్తున్నప్పటికీ, ఈ లోకం దృష్టికి మీరంతా లేకపోతే మనమంతా ఏలియన్స్ లాగా కనబడుతున్నప్పటికీ, మనల్ని ఎవరు గౌరవించకపోయినప్పటికీ, ఈ లోకంలో మనకు ఎదుర్కొనే మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మనం జీవాన్ని ప్రేమించే వారిగా లేకపోతే మంచి జీవితం జీవించే వారిగా ఒక సంఘంగా, ఒక మోడల్ మాదిరి సహవాసంగా, విశ్వాసులంగా మనం జీవించవచ్చు అనేటువంటి ధైర్యాన్ని పేతురు మనకి చెప్తా ఉన్నాడు. ఆదిమ సంఘం యొక్క ఆ విశ్వాసులతో పేతురు మాట్లాడతా ఈ దినానికి మనకు ప్రోత్సాహకరంగా మాటల్ని ఆయన ఉంచారు. అది ఎలాగో ఇక్కడ చెప్తున్నారు చూడండి. సంఘం విషయంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలను అడ్రస్ చేస్తా ఉన్నారు, రెండు ప్రాముఖ్యమైన ఏరియాస్ ని పేతురు టచ్ చేస్తా ఉన్నారు. మొదటిది మన ప్రవర్తన, ఆర్ వాక్, మన ప్రవర్తన. ఈ ప్రవర్తనకు సంబంధించి ఐదు విషయాలు 8వ వచనంలో చెప్తా ఉన్నారు. ఎలా ఉండాలి మన ప్రవర్తన అనేది అవర్ వాక్, వాక్ గురించి మాట్లాడుతున్నారు. రెండవ ప్రాముఖ్యమైన విషయము టాక్, ఆర్ టాక్, మన మాటలు. 10వ వచనం నుంచి చూస్తే 3వ అధ్యాయం మనకు కనబడుతుంది. ఈ రెండు విషయాలు ప్రియులారా గుర్తుపెట్టుకుందాం మనం, వాక్ అండ్ టాక్. ఎందుకంటే సబ్మిషన్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా రిలేషన్షిప్, మంచి బాండ్ ఉంటుంది. ఆ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలి అని అంటే లవ్ అండ్ సబ్మిషన్, ప్రేమ మరియు లోబడడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక హెల్దీ రిలేషన్, ఆరోగ్యకరమైనటువంటి ఒక సంబంధము ఉండాలంటే ఖచ్చితంగా ఆ సంబంధానికి ప్రేమ, లోబడటం అనేవి చాలా కీలక పాత్రను లేకపోతే చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అది నువ్వు ఎక్కడున్నా సరే, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఎ నేషన్ ఆర్ యాజ్ ఎన్ ఎంప్లాయ్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఆర్ యాజ్ ఎ గుడ్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎ గుడ్ మెంబర్ ఆఫ్ చర్చ్ మెంబర్ ఇన్ ఎ చర్చ్, ఏదైనా అవ్వచ్చు. ఇన్ ఆల్ దీస్ ఫోర్, ఈ నాలుగు ఏరియాస్ లో కూడా దెర్ ఇస్ అ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ ఉంది కాబట్టే మనకి ఆ అథారిటీకి ఒక ఐడెంటిటీ ఉంది. ఆ రిలేషన్ ని ప్రాపర్ గా బిల్డ్ అవ్వాలంటే, ఆ రిలేషన్ ప్రాపర్ గా బిల్డ్ అవ్వాలంటే లవ్ అండ్ సబ్మిషన్ ప్రాముఖ్యము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మేబీ గవర్నమెంట్ విషయంలో అధికారులకు లేకపోతే ప్రభుత్వానికి లేకపోతే మన వర్క్ ప్లేస్ లో మనం లోబడటం మాత్రమే జరుగుతుంది కానీ ప్రేమ కొన్నిసార్లు మిస్ అయినా, అది కనబడినా కనబడకపోయినప్పటికీ సబ్మిషన్ అనేది ఖచ్చితం. ఆ రెండు ఏరియాస్ లో, ఏరియాస్ మన గవర్నమెంట్ కి మనం అధికారులకు మనం లోబడాలి, గౌరవించాలి. ఇంకొకటి మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో అక్కడ మనం ప్రేమ కనపరచలేకపోయినా, ఐ మీన్ మనం ప్రేమతో ఇష్టపూర్వకంగా లోబడలేకపోయినప్పటికీ ఖచ్చితంగా సబ్మిషన్ అనేది అయితే మ్యాండేటరీ అని దేవుడు సెలవిస్తున్నాడు. బట్ ఇక్కడ క్రిస్టియన్ ఫ్యామిలీ అండ్ ఇన్ ద చర్చ్ ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రేమ, లోబడటం అనేవి అనే దాంతోనే సరైన సంబంధము, సహవాసము సాధ్యమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో కాబట్టి మొట్టమొదటిగా ఈ 5 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ వాక్ చూస్తే, అసలు 5 ప్రాముఖ్యమైనటువంటి గుణాలు మన వైఖరికి లేకపోతే మన క్రైస్తవ ప్రవర్తనలో ఉండవలసిన ఏంటి అని ఇక్కడ చూస్తే గనక 8వ వచనంలో మొట్టమొదటిగా తుదకు మీరందరూ ఏక మనస్కులై అనే మాట వాడతారు. ఏంటంటే మొట్టమొదటిగా ఏక మనస్కులై ఉండాలంట, విశ్వాసులంగా మనం అందరము ఏక మనస్కులై ఉండాలంట. సంఘంలో విశ్వాసులైనటువంటి వారిగా మనమంతా ఏక మనస్కులై ఉండడం సాధ్యమా? ఒక మనస్సు కలవారుగా ఉండాలి అని దేవుని వాక్యం ఆజ్ఞిస్తుంది. అది అసలు అది ఎలాగ సాధ్యమండి? డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ మనమంతా, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాటప్స్ నుంచి వచ్చాము, డిఫరెంట్ డిఫరెంట్ లైక్స్ డిస్లైక్స్ మనందరికీ ఉన్నాయి. ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఒకే చోట కూర్చొని ఒక మనసులాగా ఏక మనసులాగా ఎలాగ ఉంటాము? అసలు ఇది ఎలాగ సాధ్యం అంటే, మనకు శిరస్సు అయినటువంటి క్రీస్తుకు లోబడితే, మనకు శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నాయకత్వానికి మనందరం కూడా ఒప్పుకున్నట్లయితే ఏకత్వం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నా హెడ్ ఎవరు, అక్కడ దూరంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మీకు హెడ్ ఎవరు అంటే, ఈ కాన్ఫరెన్స్ లో కలిసినటువంటి మనందరికీ కూడా ఒకళ్లే నాయకుడు, మనందరికీ కూడా ఒకళ్లే హెడ్, ఒకే ఆధిపత్యము, ఒకే శిరసత్వము, ఒకే కంట్రోల్ సిస్టమ్ కింద మనం ఉన్నాము. ఒకే కంట్రోల్ సిస్టమ్ కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయనకు మనమంతా వాలంటరీగా అంటే ఫోర్స్ లేకుండా ఇష్టపూర్వకంగా లోబడినప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఏమొస్తుందంటే వన్నెస్ వస్తుంది, ఏకత్వం వస్తుంది, యూనిటీ వస్తుంది. యూనిటీ ఎలా వస్తుంది అంటే, ఆ యూనిటీ కోసం చాలా సార్లు కుటుంబాలు మనం చూసినట్లయితే, అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేకపోతే పిల్లలతో అయినా అత్తమామలైనా, చాలా సార్లు గమనించినట్లయితే దేశాలకు మధ్య అయినా యూనిటీ కోసం కొట్టుకుంటా ఉంటారు. ఏంటంట, తీసుకురావాలనుకునేదేమో యూనిటీ, కానీ ఫాలో అయ్యే ప్రాసెస్ ఏమో కొట్లాట. యూనిటీ గురించి కొట్టుకోవడం తెలుసా మీకు? మాటల్లో యూనిటీ, ఇంటెన్షన్స్ లో యూనిటీ ఉంటుంది, కానీ ఆ యూనిటీని బ్రింగ్ చేయడానికి, తీసుకురావడానికి పోరాటాలు యుద్ధాలు జరుగుతాయి, అలకలు ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే భర్త అయినా భార్య అయినా పిల్లలైనా యేసుక్రీస్తు ప్రభువారి నాయకత్వానికి లోబడితే ఆ యూనిటీ, ఆ హార్మోని లేకపోతే ఆ వన్నెస్ అనేది బై ప్రొడక్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎందుకంటే భర్తను నడిపించేది ఒకే ప్రభు, భార్యను నడిపించేది ఒకే ప్రభు, పిల్లల యొక్క జీవితాలను నడిపించేది కూడా ఒకే ప్రభు, అదే ప్రభు. కాబట్టి ఆయన యొక్క ప్రభుత్వంలో ఈ ముగ్గురు ఉన్నప్పుడు కుటుంబంలో ఏముంటుంది? యూనిటీ వస్తుంది. ఎందుకు యూనిటీ కొరకు కొట్టుకోవాల్సి వస్తుంది అంటే, నువ్వు వేరే అధికారం కింద ఉంటావు, కొంతమంది ఫోన్ అధికారం కింద ఉంటారు, కొంతమంది భార్యకి భర్త విగ్రహం అవుతుంది, కొంతమందికి ఇంకా రకరకాలుగా అసలు అది. కాబట్టి ఒకే అధికారం కింద, ఒకే ప్రభుత్వం కింద ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నాయకత్వంలో మనం నడుస్తా ఉన్నప్పుడు, వ్యక్తిగత సహవాసంతో మనం భక్తి చేస్తా ఉన్నప్పుడు ఏమొస్తుందంట? వన్నెస్ వస్తుందంట. బైబుల్ బోధించే యూనిటీ ఏంటో తెలుసా? యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఉన్నది. భిన్నత్వాలు ఉన్నాయి చాలా చాలా రకరకాలుగా, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళం మనందరం. అయితే అందులో ఏం కనపడాలంట? ఏకత్వం ఉంటుందంట. దేవునిలోకి వచ్చిన తర్వాత, ఆయన నాయకత్వంలోకి వచ్చిన తర్వాత, ఆయన వాక్యానికి లోబడుతూ భక్తి చేస్తా ఉన్నప్పుడు మనందరికీ మధ్యలో ఏమొచ్చేస్తుందంట? ఏకత్వం వస్తుందంట. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టుకు జాగ్రత్తగా ఉండమంది. అంటే ఏంటి ఆత్మ మనందరి మధ్య ఏం కలిగిస్తుందంట? ఎప్పుడు కలిగిస్తుంది ఆత్మ? ఆత్మకు మనం లోబడితే, ఆత్మ మాట మనం వింటే, ఆత్మకు మనం ఆ ఫ్రీడమ్ ఇస్తే, దాని అధికారం కిందకి మనం వెళ్తే, ఆత్మ అధికారం కిందకి ఆత్మదేవుడు మనకి ఆ ఏకత్వాన్ని కలిగిస్తారనమాట. ఊహించండి, ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉందనుకో, తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ మ్యూజిక్ బ్యాండ్ తీసుకుంటే ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి దాంట్లో? డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా. కొన్ని ఏమో స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, గిటార్ అని కొన్ని స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. కొన్ని ఎయిర్ బ్లో చేసే ఉంటాయి, కొన్ని ఊదుతా ఉంటారు గాలితో ప్లే చేసే ఉంటాయి, కొన్ని కీబోర్డ్ అని ఇట్లాంటి కొన్ని ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, కొన్ని లెదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అన్ని వాళ్ళు ఒక బ్యాండ్ లా వాయిస్తా ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒకే సాంగ్ ప్లే చేస్తారు, కానీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడతా. ఒకే సాంగ్ కి వాళ్ళు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కలిపి ఒకే లైలో ఒకే తాళంతో వాయిస్తా ఉంటే వినడానికి ఎంత అద్భుతంగా ఉంటుందండి కదా. వాళ్లలో అలా ప్లే చేస్తే వాళ్ళలో ఎవరు కూడా నా సొంత ఐడెంటిటీని నేను పోగొట్టుకుంటున్నానే, అందరితో కలిపి నేను పాడేస్తున్నానని ఎవరు అనుకోరు. అందరూ నన్నే చూడాలి అని ఒక ఆయన దగ్గర ఉన్నటువంటి, ఆయన ప్లే చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ దగ్గర ఉన్న మైక్ వాల్యూమ్ పెంచాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ పాట అంతా ఖరాబ్ అయిపోద్ది. అర్థమవుతుందా? కాబట్టి సో అదేంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఆ యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది మనలో ఉండాలని దేవుడు ఉంటది ఖచ్చితంగా. అది పోగొట్టుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తా ఉన్నారన్నమాట. భిన్నత్వంలో ఏకత్వం. సో మనం అందరూ ఏక మనస్సు కలవారిగా ఉండాలంటే ఒకటే సీక్రెట్ ఏంటిది, ఆ ప్రభువుకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు ప్రభువు యొక్క శిరసత్వం దగ్గరకు మనం అందరము రావాలి. చూడండి, రోమిల్కి రాసిన పత్రిక 12:6 చదువుదాం ఒకసారి. దయచేసి చదవండి రోమిల్కి రాసిన పత్రిక 12:16. ఏడ్చువారితో ఏడుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సు ఉంచుకు తగ్గువాటి యందు ఆసక్తులేనుడి. ఇక చూడండి, ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. ఇక్కడ ఏమంటున్నారు, ఎలా ఉండమంటున్నారు, ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండమంటున్నారు. బీ మైండ్ఫుల్ ఆఫ్ వన్ అనదర్ అంటే ఏంటి, అసలుకి బీ మైండ్ఫుల్ ఆఫ్ వన్ అనదర్ అంటే అర్థం ఏంటో తెలుసా. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, చిన్న పాప గాని బాబు గాని, అప్పుడే స్లోగా పాకడమో లేకపోతే నడవడమో అంటే తను ఉన్న ప్లేస్ లో నుంచి మూవ్ అవ్వడం స్టార్ట్ చేశాడు అనుకోండి, వాళ్ళ మమ్మీ ఆ బిడ్డను వదిలేసి ఆదుమర్చేసి నిద్రపోతుందా, వేరే పనులు చూసుకుంటుందా, ఆమె ఆరాధన చేస్తున్నా, చర్చ్ లో ఉన్నా, వర్షిప్ చేస్తున్నా, వంట పని చేస్తున్నా, ఇంట్లో వేరే ఏదైనా పని చేస్తున్నా, ఈవెన్ కంప్యూటర్ ముందు కూర్చుని ఆమె వర్క్ చేసుకుంటున్నా, ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తే అతిథులు వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, షీ విల్ బి మైండ్ఫుల్ ఆఫ్ దట్ లిటిల్ బేబీ. సో ఎప్పుడు ఒక కన్ను కనిపెడతానే ఉంటుంది, ఆమె బిడ్డ ఎక్కడ కదులుతుందో, ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తున్నాడో అంతా కనిపెడతా ఉంటుంది. సో ఒకరినొకరు, ఒకరి ఎడల ఒకడు మనస్సు కలిగి ఉండండి అంటే అర్థం ఏంటంటే, ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు, ఏదో కాన్ఫరెన్స్ లో కలిసినప్పుడు, లాస్ట్ లో ఇచ్చే అరా నిమిషం టైంలో ప్రైజ్ లార్డ్ చెప్పడము అలా పలకరించేసుకుని మిగిలిన రోజులు లేకపోతే మిగిలిన సమయం అంతా మనం ఎవరితో సంబంధం లేదు అన్నట్టు ఈ లోకంలో మనం సపరేట్ జీవితాన్ని ఒకని ఎక్కడ గడిపేస్తా, ఒకని ఎడల ఒకడు మనసు కలిగి ఉన్న వాళ్ళం మేము కూడా అని అంటే అది దేవుని వాక్యం దానికి కాదు అని చెప్తుంది. కాబట్టి ఇది మొట్టమొదటిగా మనం ఇది అలవాటు చేసుకోవాలి. సంఘం యొక్క ప్రేమ, సంఘం యొక్క ఐక్యత, సహవాసం యొక్క బాండ్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఏదో ప్రేయర్ కాన్ఫరెన్స్ లో కలిసే కొంతసేపు లేకపోతే ఆదివారం ఆరాధనలో ఉండే 3 గంటలు మనం ఒకరితో ఒకరు ఎలా ఉంటున్నామో దానిపైన డిపెండ్ అయి ఉండదు. కానీ మిగిలిన 6 రోజులు లేకపోతే మిగిలిన సమయంలో ఒకని ఎడలో ఒకరు ఇంకొకరితో మనం ఎట్లాంటి మనస్సు కలిగి ఉంటున్నామో, ఇంకొకరిని మనం ఎంత పట్టించుకుంటున్నామో, వాళ్ళ కొరకు మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఒకరినొకరు ఎలా పట్టించుకుంటున్నామో, శ్రమల్లో ఉన్న వారిని నువ్వు ఆదరిస్తున్నావా, ఇంతమంది మనం కలుస్తా ఉన్నాము, మనలో ఎవరికి శ్రమలు లేవంటారా, మనలో ఎవరికి బలహీనతలు లేవంటారా, మనలో ఎవరికి అనారోగ్యాలు లేవంటారా, మనలో ఎవరు విశ్వాసంలో వెనకకి వెళ్లలేదంటారా, నిల్చున్నామని తలంచుకోలేదంటారా, పాపంలో లేకుండా ఉన్నామంటారా. కాబట్టి ఎవరికి వారంగా మనం పరీక్షించుకుని ఆ బలహీనులకు మనం చేయూతనిచ్చేవారంగా ఉండాలి, లేకపోతే అనారోగ్యంతో ఉన్న వారి దగ్గరికి వెళ్లి వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చేవారంగా ఉండాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, శ్రమల్లో ఉన్న వారిని ఆదరించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని ధైర్యపరచాలి. బలహీనులు ఎవరైనా ఉండి ఇంకా పాపంలో ఉంటే వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే వాళ్ళలా ఉండాలి. దారి తప్పిపోతున్నారా, ఇంకా నీ మాట వినట్లేదా, దానికి వారికి కరెక్షన్స్ ఇవ్వాలి. ప్రేమతో మనం ప్రార్థన చేస్తా పట్టించుకోవాలి. ఇది బీయింగ్ మైండ్ఫుల్ అంటే. చాలా సార్లు అసలు కొంతమంది అయితే మనసంతా వ్యక్తిగత పనులు లేకపోతే వ్యక్తిగత అవసరతలు లేకపోతే కుటుంబంలో ఉన్న సమస్యలతోనే సతమతం అయిపోతా, దాన్నే మనం బ్యాలెన్స్ చేసుకోలేక కటకటా టైంని మనం ప్రార్థనకి ఇస్తా ఉంటే దేవుని యొక్క ఇంటి విషయంలో, మందిరం విషయంలో, సహవాసం విషయంలో, ఆ మందిరంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల విషయంలో మనం ఎలా మనసు కలిగి ఉంటామండి. కాబట్టి ఈ మనస్సు క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సును మనము ఉమా 12:18 కూడా మనం చూస్తే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు. కాబట్టి సఖ్యత కలిగి ఉండడం, ఏక మనస్సు కలిగిన వారిగా ఉండండి. భిన్నాభిప్రాయాలకు, భేదాభిప్రాయాలకు అవకాశం ఇవ్వద్దు, వస్తే ఖచ్చితంగా, ఎందుకంటే మనం మనుషులం, నిమిత్త మాత్రం, రకరకాల బ్యాక్గ్రౌండ్స్, రకరకాల అలవాట్లతో పెరిగొచ్చిన వాళ్ళం. కాబట్టి అవన్నిటికీ అవకాశం వస్తుంది, అవన్నీ వస్తాయి. బట్ మనం సపరేట్ చేయబడినటువంటి వాళ్ళము, మనం ప్రత్యేకించబడినటువంటి వాళ్ళము, లోకంలో ఉన్న వాళ్ళలాగా చిన్న చిన్న వాటి మీద మన మనస్సు మనం డైవర్ట్ అయిపోకూడదు, డీవియేట్ అయిపోకూడదు అని మనం కొన్ని మనల్ని మనం దేవుడు మనల్ని ఏ దృష్టితో చూస్తా ఉన్నారో ఆ దృష్టితో చూస్తా మనం భక్తి చేస్తా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. కాబట్టి ఫస్ట్ది ఏక మనస్సు. రెండవది అక్కడే 3వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఏక మనస్కులై ఉండడం అనేది మొదటిది అయితే, రెండవది ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడు అనే మాట ఉంటుంది. కాబట్టి బీ సింపథెటిక్ ఒకరి సుఖ దుఃఖముల యందు, అంటే మనం కూడా పాలు భాగస్తులే అంటారు. బి పార్ట్ ఆఫ్ దేర్ జాయ్ అండ్ దేర్ సఫరింగ్ బోత్. చాలా సార్లు సుఖంగా హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది షేర్ చేయడం కూడా అన్ని షేర్ చేయరు, కష్టంగా ఉన్నవేమి షేర్ చేయరు కొంతమంది. కొంతమంది మనకి కనబడతా ఉన్నప్పటికీ మనం ఇగ్నోర్ చేస్తాం, మనం బోదర్ చేయం, పార్టేక్ చేయం, మనం పార్టేక్ తీసుకోవడానికి ఇష్టపడం అసలు మనం. అదే బర్త్డే పార్టీకి, మ్యారేజెస్ కి, లేకపోతే ఇంకెవరైనా ఇన్వైట్ చేస్తే వెళ్తాం. ఎలా వెళ్తాం? లీవ్ పెట్టుకుని మరీ వెళ్తాం, 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తాం, అవన్నీ తప్పని నేను అనట్లేదు. కానీ లేకపోతే హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ జరుగుతాయి, వెళ్తాం, అవన్నీ మంచిది, వెళ్ళాలి మంచి మనసుతో. అంతేగాని ఈర్ష అసూయతో మత్సరంతో అక్కడికి వెళ్లకుండా అన్ని దేవుడు వాళ్ళకే ఇచ్చేస్తున్నాడు మాకేమి ఇవ్వట్లేదు అట్లా అట్లాగా బిహేవ్ చేయమని దేవుడు చెప్పట్లేదు. సంతోషంలో ఖచ్చితంగా సంతోషంలో పాలు పంచుకోవాలి మనం వెళ్ళి. అయితే మనకన్నా మన సహోదరుడు ఉన్నతమైన స్థానానికి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళని బట్టి దేవుణ్ణి వాళ్ళని బట్టి స్తుతిస్తా, దేవుడు వారికి లోక సంబంధమైన ఈవులు ఇచ్చినప్పుడు మనం కూడా మన వైపు నుంచి, అంటే అది ఆశీర్వాదాల కింద కన్సిడర్ చేస్తారు చాలా మంది, ఈ లోక సంబంధమైన ఈవులు, ఈ లోక జీవిత యాత్రకి అవసరమైనటువంటి ఆశీర్వాదాలు, అది ఉద్యోగం అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, వాహనాలు అవ్వచ్చు, క్లాత్స్ అవ్వచ్చు, బట్టలు, ఏదైనా అవ్వచ్చు, వాటిని ఈవులు అని పిలవాలండి, వాటిని ఆశీర్వాదాలు అని అనకూడదు. ఈవులు, దేవుడు తన శ్రేష్టమైన ఈవులతో ఆయన బిడ్డల్ని తృప్తిపరుస్తాడు. ఆశీర్వాదాలు వేరు, బ్లెస్సింగ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. కాబట్టి ఈ శ్రేష్టమైన ఈవులు దేవుని ద్వారా పొందుకోవడం మంచిదే, మనం ఎరిగిన వారు పొందుకోవడం మంచిదే, వాళ్లతో కలిసి సంతోషించడం మంచిదే, గాని అంతకంటే ఎక్కువగా మన వారి దుఃఖంలో పాలుబాస్తులో కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఎవరయ్యా ట్రూలీ మైండ్ఫుల్ అంటే వారి సంతోషంలో పాలివారం కాకపోయినప్పటికీ, మిస్ అయినప్పటికీ అది పర్వాలేదు, కానీ వారి దుఃఖంలో, వారి సమస్యల్లో, వారి కష్టాల్లో పాలుభాగస్థులు అవడం అనేది అది చాలా, అంటే ఇట్ ఈస్ అ రియల్ ట్రూ మెచ్యూర్డ్ క్రిస్టియన్ లైక్ నేచర్ అంటారు, క్రైస్ట్ లైక్ నేచర్ అంటారు. అంటే అది దేవుడుకు దగ్గరగా ఉండేటువంటి స్వభావం. ఏదైనా కుటుంబంలో మరణం సంభవిస్తే అన్ని మానుకొని లాస్ ఆఫ్ పెయిన్ పర్లేదు, లీవ్ పెట్టేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం. ఇదిగో ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారా, మేక్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ ప్రయారిటీ. అసలు మనకున్న పనులన్నింటిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది ప్రాముఖ్యమైన పనిగా మనం పెట్టుకోవాలి. సో అది నిజమైన ప్రేమ, క్రీస్తు మనస్సు అది. ఒకడు సుఖదుఖములందు ఒకడు పాలుభాగస్థులు కావాలి. ఎప్పుడైనా మన సహోదరి దుఃఖంలో ఉన్నప్పుడు వెళ్లి పాలు తీసుకున్నామని మనం పరిశీలించుకుంటే మనకు అర్థమవుతుంది. ఎన్ని న్యూస్ మనం వింటా ఉన్నాము మనం ఎరిగిన వారి గురించి, వారి కోసం మనం ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నామా, అవకాశం తీసుకుని మనం చేయగలిగింది మనం చేస్తా ఉన్నామా. ఆ బేతని గ్రామంలో లాజరస్ చనిపోయాడని విని 4 రోజులకు బయలుదేరి వచ్చేసరికి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఏం చేస్తా ఉన్నారో, అన్కంట్రోలబుల్ గా ఏడుస్తా ఉన్నారంట మార్తా మరియా. ఏడుస్తా ఏమంటున్నారు, ప్రభువా నువ్వు ఇక్కడే కనుక నువ్వు ఉండుంటే మా తమ్ముడు చచ్చిపోయాడు కాదు కదా. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే లాజరస్ బతుకుతాడని ఏసకి తెలీదా? మీరు చెప్పండి, లాజరస్ బతుకుతాడని ఏసీకి తెలుసు, సమాధిలో నుండి బయటకు వస్తాడని ఆయనకు తెలుసు. లాజరు బయటికి రా అని అంటే 2-3 నిమిషాల్లో లాజరు నువ్వు బయటికి రా అని 2-3 మినిట్స్ లో ఆయన చెప్తాడని కూడా ఆయనకు తెలుసు. కానీ ఆ సహోదరులు దుఃఖిస్తున్నప్పుడు ఏసు కన్నీళ్లు విడిచను అనే మాట ఉంటది అక్కడ. లాజరు బతుకుతాడని తెలిసిన ప్రభు ఎందుకు కన్నీళ్లు విడిచాడండి? ఏ మార్తా మరియలారా, సహోదరులారా, మీరు ఏడవాల్సిన అవసరం లేదు, లాజరస్ బతుకుతాడు ఇప్పుడు అని ఒక మాట చెప్పేయచ్చు కదా. అది ఈయనకి బాధ కలిగించదు, ఈయన కన్నీళ్లు బయటికి రావాల్సిన కన్నీళ్లు విడవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఏడుపు కూడా మాంచొచ్చు కదా. బేతని ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఏసే ఏడ్చాడు, కానా విందుకు వెళ్ళాడు, వాళ్ళతో సంతోషించాడు. ఒకని సుఖదుఖముల్లో ఒకడు పాలిభాగస్థులుగా ఉండండి, ఆ మనస్సు మనకు నేర్పమని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ మనస్సు మనం మనకు మనంగా వచ్చేది మనకు మనకుగా రాదు. దానికోసం మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తారు. ఒకవేళ ఆల్రెడీ ఆ మనస్సు ఉన్నవారు మనలో ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ ఏం చూసామండి, ఏక మనస్సు. రెండవది, ఒకని సుఖ దుఃఖముల్లో ఒకడు పాలు భాగస్థులంగా మనం, విశ్వాసులంగా మనం ఇతర విశ్వాసులతో మన వైఖరి ఆ రీతిగా ఉండాలి. మూడవది సహోదర ప్రేమ. ఇక్కడేముంది, సహోదర ప్రేమ గలవారును. పేతురు ఆయన పత్రికలో రిపీటెడ్ గా ప్రేమ గురించి మాట్లాడటం మనం చూస్తాం అనమాట. మొదటి పేతురు అక్కడ 1 అధ్యాయం 23 వచనంలో 2 అధ్యాయంలో కూడా మనం నిష్కపటమైన సహోదర ప్రేమ ఎవరికి వస్తుందంట, అక్షయమైన బీజము అనగా దేవుని వాక్యం మూలంగా జన్మించిన వారును. అంటే ఎవరైతే దేవుని వాక్యం మూలముగా జన్మిస్తారో, మారు మనసు పొందుతారో వారికి వస్తుందంట. అయితే వాళ్లలో నుంచి వచ్చేటువంటి ఆ నిష్కపటమైన సహోదర ప్రేమ. కాబట్టి నిజమైన ప్రేమలో కపటం ఉండకూడదని, మోసం ఉండకూడదని దేవుడు సెలవిస్తా ఉన్నారు, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మోసపూరితమైన ప్రేమ ఏంటో తెలుసా, చాలా సార్లు నువ్వు నేను మనమంతా చేసేది అదే. ఏంటంటే మన ప్రేమ మాటలకు మాత్రమే పరిమితం చేస్తాం, అది మోసపూరితమైన ప్రేమ, కపటమైన ప్రేమ అంట. మీరు మొహమాటంగా దేవుడు ఆ పదాలను వాడుతా ఉన్నారు. ఆకలితో ఉన్నాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆహా అలా జరిగిందా, ఓహో ఇలా జరిగిందా, ప్రైజ్ లాడ్ అండి, ప్రైజ్ లాడ్, మీకోసం ప్రార్థన చేస్తాం, దేవుడు మీకు సహాయం చేస్తారు అని చెప్తే అది అది కరెక్టా, అది అది కరెక్ట్ అయిన ప్రేమ అంటారా? బట్టలు లేక చలితో బాధపడుతున్న వారికి, ఏ మీరు మీరు ఇలా ఉండొద్దు, మీరు కొంచెం వేడున్న దగ్గర కూర్చోండి, కొంచెం మంట దగ్గర కూర్చోండి వెళ్ళి, లేకపోతే ఏదైనా కప్పుకోండి అని చెప్పటమా నిజమైన ప్రేమ? మేలైనది చేయనెరిగి ఉండి చేయదగిన స్థితిలో ఉండి, మేలైనది చేయనెరిగి అది చేయదగిన స్థితిలో కూడా మనం ఉండి అది చేయకపోతే అది పాపం. కొన్నిసార్లు కొంతమందిని మనం అడుగుతా ఉంటాం కదా, ప్రేయర్ చేసుకుంటున్నావా, వాక్యం చదువుతున్నావా, శోధనలను జయిస్తున్నావా, టెంప్టేషన్స్ లో నీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నావా, అన్ని విషయంలో దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నావా? మనం ఎప్పుడు స్పిరిచువల్ లాంగ్వేజ్ లో మాట్లాడడానికి ఇష్టపడతాము, చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాం కదా, మంచిదే, ఆ కన్సర్న్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ లాంగ్వేజ్ ని కూడా మనం మాట్లాడాలి, ప్రాక్టికల్ గా కూడా మనం కన్సర్న్ చూపించాలి, సహోదర ప్రేమను మనం చూపించాలి. 4 అధ్యాయం 8 వచనంలో చూస్తే ఒకసారి చూడండి, అదే రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 8 వచనం, ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడలో ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారే ఉండు. అయితే నిష్కపటమైన ప్రేమ, మిక్కటమైన ప్రేమ. మన ఇంట్లో మన సహోదరులను ఎలా ఎలా ప్రేమిస్తాం అంటే, ఒకే ఇంట్లో ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి మన సహోదరుల మధ్య ఎలాంటి ప్రేమ ఉంటుంది, అలాంటి ప్రేమే అందరి మధ్య, మన మధ్య, అందరి మధ్య ఇన్ ద సెన్స్ ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నాడు పౌలు, విశ్వాసుల మధ్య, విశ్వాసులమైన మనందరి మధ్య ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. మన అక్కతోనో చెల్లితోనో అన్నతోనో ఎవరైనా కొట్లాడుతా ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎవరైనా కొట్లాడుతున్నారు అనుకోండి, మనం వెళ్ళి ఏం చేస్తామో, అడ్డుపడి డిఫెండ్ చేస్తాం, ఏంటయ్యా నువ్వు వచ్చావు మధ్యలో అని మనల్ని ఎవరైనా అడిగితే ఏం చెప్తావు, నా బ్లడ్ రిలేషన్ అండి, మాది రక్త సంబంధం అండి, మా అక్క అండి, మా చెల్లండి, ఒకే రక్తం పంచుకుని పుట్టామండి అని అంటాం కదా, కాబట్టి మేము ఊరుకుండలేమండి. మరి మనందరిది ఏ సంబంధం అంటారండి, ఒక తండ్రి పిల్లలం కాదా మనందరం? వేర్ ఇస్ ద కన్విక్షన్, వేర్ ఇస్ ద కన్విక్షన్? మనం ఎలా ఎంత మనం రెస్పాండ్ అయ్యి ప్రార్థన చేస్తా ఉన్నాం, ఎలా ఉంటుంది ఇంకొక విశ్వాస పట్ల మన వైఖరి, ఆ నిష్కపటమైన మిక్కటమైన ప్రేమ, ఆ సహోదర ప్రేమ, ఆ నిలువరము, ఆ సహోదర ప్రేమ అది నిలువరముగా ఉండనీయుడి అంటుంది దేవుని వాక్యం. 3:8లో సహోదర ప్రేమ కలుగుడి ఉండుడి అని వాక్యం హెచ్చరిస్తా ఉంది. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని కూడా దేవుడు సెలవిస్తా ఉన్నారు. శ్రేష్టమైనది, నిలువరమైనది, సర్వోత్తమమైనది, ఉత్తమమైనది ఏంటి అంటే అది ప్రేమే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏదైనా విడిచిపెట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలంట కానీ, ఏదైనా సాక్రిఫైస్ చేయొచ్చు కానీ ప్రేమను మనం విడిచిపెట్టకూడదంట, ప్రేమను మనం సాక్రిఫైస్ చేయకూడదంట. ప్రేమైన వాళ్ళరా, ఈ ప్రేమ ఆయన మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కుమ్మరిస్తే తప్ప మన వల్ల కాని పని. సిలువు ప్రేమను మనం అనుభవించాలి, సిలువు ప్రేమ మనం ఇతరుకు పంచాలి. యేసుక్రీస్తు వారిని తన అగాపే ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించమని మనం రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు అడగాలి. ప్రభువా, ఏదో డ్రాప్ బై డ్రాప్ గా ఉన్నట్టు అనిపిస్తుందయ్యా, కొన్ని హృదయాలు అయితే ఎండిపోయినాయి అసలు, కొన్నేమో డ్రాప్ బై డ్రాప్ గా సరిపోని ప్రేమ, అందుకే కదా ఒక గంట రెండు గంటలు కొంతమందితో మనకి కొంతమంది మీద మంచి ఇంప్రెషన్ ఉంటది, లేకపోతే కొంతమందితో మాట్లాడడానికి ఇష్టపడతాము, ప్రేమగా ఉన్నట్లు ఉంటాము. అయితే ఇంతలోనే వాళ్ళ మీద ప్రేమ పోతుంది, విసుకొస్తుంది, అవాయిడ్ చేస్తాము, యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. ఏదో ఒకరోజు బాగున్నట్టు అనిపిస్తుంది, తర్వాత అయిపోతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఓవర్ఫ్లోయింగ్, మనలో ప్రేమ పొంగి పొరలట్లేదు. రోమ 5:5 ఏముంది, దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడతా ఉందంట. ఎక్కడ ఆ ప్రేమ? మరి కుమ్మరించబడతా ఉన్న ప్రేమ ఎటు వెళ్ళిపోతా ఉంది? దేనికి అవకాశం ఇస్తా ఉన్నావు? ఏ ఈర్షకు లేకపోతే ఏ అసూయకు అవకాశం ఇస్తా ఉంటే ఆ ప్రేమ వెళ్ళిపోతా ఉంది. దేవుడు తన బాధ్యతగా మన హృదయాల్లో ప్రేమను కుమ్మరిస్తా ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మనం కాపాడుకోలేకపోతున్నాము? ఆ ప్రేమను ఎందుకు మనము కనపరుచుకోలేకపోతున్నాము? ఎందుకు గెలవలేకపోతున్నాం మనం? కాబట్టి ఆ ట్రూ లవ్ ఆఫ్ గాడ్ త్రూ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అనేది మనం కాపాడుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడితే ఎట్టి వారినైనా మనం ప్రేమించగలుగుతాం. శత్రువులను సైతము మనం ప్రేమిస్తాం. మానవాతీతమైన ప్రేమ అది, మానవునికి శక్తికి మించిన ప్రేమ అది. కేవలం యేసయ్య ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే సాధ్యం అది. శత్రువులను దేవుడు ప్రేమించమంటుంటే అసలు నేను సహోదరులనే ప్రేమించలేకపోతున్నాను అని నువ్వు నేను అంటే ఏం చెప్తారు దేవుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్? లేకపోతే మనల్ని నడిపిస్తున్న సేవకుడు ఏం చెప్తారు? క్రిస్టియన్స్ గా హై స్టాండర్డ్ ఏంటి మనకి అంటే, క్రైస్తవులంగా నువ్వు శత్రువులను ప్రేమించు, నిన్ను హింసిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయని దేవుడు సెలవిస్తావు అంటే అది తర్వాత వేసేయ్యా, ముందు అసలుకి నాతో ఉన్న సహోదరిని, నాతో ఉన్న తోటి విశ్వాసినే నేను ప్రేమించలేకపోతున్నాను నా క్రియలతో అని దానికి మనం ఆన్సర్ వేస్తే మరి దేవుడు దానికి ఎట్లాగ రెస్పాండ్ అవుతారో అది మనమే గమనించుకోవాలి. కాబట్టి శత్రువుని ప్రేమించి పగవారి కొరకు ప్రార్థించమని చెప్పినటువంటి దేవుడు, లేకపోతే మనల్ని నిందించి హింసించి దూషించి మన మీద చెడ్డ మాటలు ఎల్లా పలికినప్పుడు అటువంటి వారిని సైతము నువ్వు ప్రేమించాలి అని చెప్తున్న దేవుని మాటలు మన చెవిలో ఈ ఆఖరి దినాల్లో, లేకపోతే క్రిస్టియన్స్ అంటే వ్యతిరేకత, క్రిస్టియన్స్ అంటే ఒకలాంటి దోషంలో వినబడుతున్నటువంటి ఈ రోజుల్లో మనం ఈ మాటలు మనకు మారుమోగాలి. దేవుడు వాళ్ళని ప్రేమించమంటున్నారు, దేవుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటున్నారు అని ఈ మాటలు మనకు వినపడతా ఉన్నప్పుడు, ఎప్పుడు వినపడతా ఉంటాయి అంటే వాక్యం నిండుగా మన హృదయాల్లో ఉన్నప్పుడు, సహవాసంతో మనం అటాచ్ అయి ఉన్నప్పుడు, ప్రార్థనలకు మనం అటెండ్ అవుతా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాయకుల ద్వారా, సేవకుల ద్వారా, ఆయా వాక్య భాగాల ద్వారా మన మాటలు మన మనస్సుకు దేవుడు గుర్తు చేస్తారనమాట. కాబట్టి మొదటిది ఏక మనస్సు, రెండవది సుఖ దుఃఖముల్లో పాలువారుగా ఉండడము, మూడవది సహోదర ప్రేమ, నాలుగోది కరుణా చిత్తులు, కైండ్ హార్ట్. ప్రభు దయను కరుణను నా హృదయాలతో ప్రతిరోజు నింపయ్యా, నేను వస్త్రములుగా దాన్ని ధరించుకోవాలి ప్రభు, నాకు సహాయం చేయని ప్రభువును మనం రోజు ప్రాన్ చేయాలి, ప్రేయర్ చేయాలి ప్రభువుకు. మనం దయగా ప్రేమగా లేకపోతే పొలైట్ గా మాట్లాడడం అనేది మాకు చేత కావట్లేదయ్యా, మా వల్ల కావట్లేదయ్యా, మాకు ఆ మాదిరిని నీ మాదిరిని మేము అనుకరించలేకపోతున్నాం ప్రభు, అందువల్లే ఈ ఏరియాస్ లో మేము ఫెయిల్ అవుతున్నామని ప్రార్థన చేయాలి. ఓల్డ్ నేచర్, ఆ పాత స్వభావమే మాలో పనిచేస్తా ఉంటే ఎలాగా ప్రభు అని మనం ఈ దయను, ఈ దయ అనేటువంటి ఈ ఏరియాని మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం ఆ విషయం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభు యేసు ప్రభు వారు ఆ జన సమూహాన్ని చూసి, కాపరు లేని గొర్రెల వలె విసికి వేసారి ఉన్న వారిని చూసి జాలిపడి కనికరపడి అనే మాట రాసి ఉంటుంది. అసలు మనకి ఎవరిని చూస్తే కంపాషన్ వస్తుందా, కోపం వస్తుందా? కొన్నిసార్లు రోడ్డు మీద పాపం వాళ్ళ పరిస్థితిని బట్టి అడుక్కునే వాళ్ళనో, లేకపోతే నిజంగానే వాళ్ళు ఊరెళ్ళడానికి డబ్బులు లేకనో, ఏదో ఒక రకంగా కారణాన్ని బట్టి మన దగ్గరకు వచ్చి చేయి చాపినప్పుడు వాళ్ళని కూడా కొన్నిసార్లు విసుక్కునేటువంటి పరిస్థితులు, కోపం వచ్చేటువంటి పరిస్థితులు, ఇమ్మీడియట్ గా జడ్జ్ చేసేస్తాం. ఇమ్మీడియట్ గా వాళ్ళని ఎవరినైనా జడ్జ్ చేయడానికి ఇష్టపడతా ఉంటాం. జడ్జ్ చేస్తున్నావా అలాగా, లేకపోతే వాళ్ళ పరిస్థితిని నిజంగా అర్థం చేసుకుంటున్నామా మనం? జనరల్ గా ఏం చేస్తామంటే జడ్జి చేసేస్తాం. ఈ జడ్జి చేసే వాళ్ళు ఎవరో తెలుసా? స్వనీతిని ఆధారం చేసుకునే వాళ్ళని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. దేవుని కృపను అనుభవించినటువంటి వారు, నేనేమై ఉన్నానో దేవుని కృప వల్లనే అని ఒకవేళ నువ్వు చెప్పగలిగే అనుభవంలో ఉంటే గనక ఈజీగా ఎవరిని జడ్జి చేయవు. ఏమంటారో తెలుసా, చెల్లి అక్క నేను ఒకప్పుడు నిజంగా ఒకవేళ దేవుని ప్రేమను, నేనేమై ఉన్నానో అది దేవుని కృపే అని మనం వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా ఎరిగిన వారమైతే చెల్లి అక్క లేకపోతే తమ్ముడు, నేను కూడా ఒకప్పుడు నీకులానే ఉన్నాను, బలహీన పడ్డాను ఒక ఏరియాలో, ఒక పరిస్థితిలో, ఒక టైంలో. నా పరిస్థితి కూడా నీకులానుంది, కానీ దేవుడు నాకు ఆయన కృపనిచ్చాడు, ఆయన నన్ను బలపరచారు, నిన్ను కూడా బలపరుస్తారు. ఎంత తేడా ఉందండి ఈ ప్రవర్తనకి ఆ ప్రవర్తనకి. జడ్జి చేయడం ఎలా ఉంది, ఇలాగ మాట్లాడి ఎంకరేజ్ చేయడం ఎలా ఉంది. కొన్నిసార్లు వెంటనే వెంటనే ఎలాగ రెస్పాండ్ అవుతారు కొంతమంది, ఏంటి నువ్వు బలలో చేయేస్తున్నావా, మొన్న అక్కడ కనిపించావు, ఎన్ని ప్రేయర్ మీటింగ్స్ కి నువ్వు స్కిప్ చేసేస్తున్నావు, ఎన్ని ప్రార్థన కూడికలకి నువ్వు అటెండ్ అవ్వట్లేదు, నువ్వు బలలో చేసేస్తున్నావా, అసలు నీ ఫలం ఏది, అసలు నీ నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, రకరకాలుగా ఎక్సెట్రా చాలా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారంట దయగలుగా మాటలు మాట్లాడతారంట. జనాలు చాలా మంది తండోపతండాలుగా ఆయన మాటలు వినడానికి అనేక మంది వచ్చేవాళ్ళు అంట. ఎందుకంటే అంత దయగలిగిన మాటలు వినడానికి అట్రాక్ట్ చేసేటువంటి మాటలు, సమాధానం ఇచ్చి ఆదరించేటువంటి మాటలు ఆయన మాటలంట. శాస్త్రులు పరిశీల మాటలు, జడ్జిమెంట్ ఇచ్చే మాటలు. మంచి. ఐదవదిగా చూస్తే వినయ మనస్కులు, హంబుల్ గా ఉండాలంట. ఇంకా దీనత్వం నేర్చుకోవాలంట మనం. అతిశయించకూడదని దేవుడు సెలవిస్తున్నారు. ఒకవేళ నువ్వు అతిశయించాలంటే దేన్ని బట్టి, ప్రభువును బట్టి మాత్రమే, సిలువయందు తప్ప మరి దేని యందు మనం అతిశయించడానికి లేదు. వేరే ఏ అతిశయమైనా నాకు దూరమగును గాక అంటున్నాడు పౌలు భక్తుడు. అయితే పాల్ అదే పౌలు భక్తుడు అంటున్నారు, అసలు ఒకవేళ అతిశయించాల్సినటువంటి పరిస్థితే వస్తే గనక మీ అందరికంటే నేనే ఎక్కువ అతిశయించగలను. ఏంటి ఆయన క్వాలిఫికేషన్, లేకపోతే ఆయనకున్నటువంటి ఆధిక్యతలు అలాంటివి కాబట్టి. కానీ వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట పౌలు. ఈ లోకంలో ఉన్న వాళ్ళండి అతిశయించేది, బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, పొజిషన్స్ ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. మనమైతే దేవుడే మన అతిశయము. కొంతమంది కులాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. నో మోర్. ఎవరైనా నువ్వు క్రిస్టియనా అని అడిగితే నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి అని చెప్తారు కొంతమంది. నేను చాలాసార్లు ఆ మాట విని బాధపడతా ఉంటాను. కన్వర్టెడ్ క్రిస్టియన్ అనే మాట మనం, దర్ ఈస్ నథింగ్ లైక్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అండ్ క్రిస్టియన్. జస్ట్ ఏదైనా సంబోధించడానికి, రిజెంబలెన్స్ గా తెలియడానికి మాట్లాడడం, చెప్పడం ఇన్ఫర్మేటివ్ గా వేరు. అయితే సాక్ష్యం ఇచ్చేటప్పుడు, ఐడెంటిటీ కొరకు చెప్పేటప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్ అనే మాట మనం వాడకూడదు. కన్వర్టెడ్ క్రిస్టియన్ అనేది స్పెషల్ కేటగిరీ కాదు, వీఆర్ ఆల్ క్రిస్టియన్స్ అంతే. మనం అందరము క్రైస్తవులం. దాన్ని స్పెషల్ గా ఎంఫసైజ్ చేయాల్సిన అవసరము లేదు. అలా ఒకవేళ నువ్వు చేస్తున్నావు అంటే నీ ఉద్దేశం వేరే ఏదో అయ్యింది. నీ ఉద్దేశాన్ని బట్టి దేవునికి మహిమ రాదు. దేవుడు ఆ సాక్ష్యాన్ని బట్టి సంతోషించడు. మన ఇంటెన్షన్స్ లో, మన మోటివ్స్ లో అవి అప్పుడప్పుడు కనబడతా ఉంటాయి కొన్నిసార్లు. అలాగా అహిందవ కుటుంబాల నుంచి రక్షించబడి వచ్చిన వాళ్ళకి వాటిని కట్ చేసేయాలి, వాటిని కాల్చివేసేయాలి దేవుడిని సంతోషపెట్టడానికి. నిజంగా నీకు ఇష్టమైతే మన అతిశయం కేవలం ప్రభువే అవ్వాలి. ప్రభునందు తప్ప నువ్వు నేను కులాన్ని బట్టో, డబ్బును బట్టో, స్థాయిని బట్టో, అందాన్ని బట్టో, లేకపోతే టాలెంట్స్ తలాంతుని బట్టో, మరి దేన్ని బట్టో అతిశయిస్తే అది ఎలా ఉంటుందో చెప్పిన ఒక ఎగ్జాంపుల్ నేను. ఒక ఎగ్జామ్ కంట 100 members 100 మంది పిల్లలు రాశారంట ఒక ఎగ్జామ్. 100 మంది ఫెయిల్ అయిపోయారంట. అయితే ఆ 100 మంది ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఒక రూమ్ లో కూర్చుని వాళ్ళకి వాళ్ళు ర్యాంకులు ఇచ్చుకుంటా ఉన్నారంట. ఒక బాబు లేచి అంటున్నాడంట, నాకు ఫస్ట్ ర్యాంక్ ఎందుకంటే నాకు 34 marks వచ్చినాయి అన్నంట. పాస్ అవడానికి ఎన్ని కావాలండి, 35 కావాలి కదా, నాకు 34 marks వచ్చాయి. ఇంకొక బాబు లేచి నాకు 33 వచ్చింది, నాకు సెకండ్ ర్యాంక్ అంటున్నాడు. ఇక లాస్ట్ కి 0 marks వచ్చిన వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ అంట. వీళ్ళంతా ఎక్కడున్నారు, ఫెయిల్ లిస్ట్ లో ఉన్నాడు. బస్ వీళ్ళ ర్యాంకులకి ఏదైనా వాల్యూ ఉందంటారా? మనం కూడా అంతే, ఏ భేదం లేదు. మనం అంతా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటే ఈ ర్యాంకులు అతిశయించడాలు ఇవన్నీ ఎందుకండి? యూదులం లేదు, సమరయడం లేదు, లేకపోతే గ్రీస్ దేశం లేదు, లేకపోతే రోమా పౌరసత్వం గలవాడినని అనడానికి లేదు. శిలువ దగ్గర అన్ని అతిశయాలు 0. నేను యూదుడినని తన భక్తిని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తన నియమ నిష్టలను బట్టి అతిశయించడానికి లేదు, లేకపోతే గ్రీసు దేశస్థుడని జ్ఞానాన్ని బట్టి అతిశయించడానికి లేదు, రోమా పౌరుణ్ణని నా మైటీనెస్ గురించి నేను అతిశయించడానికి లేదు. పేతురు, అదే పేతురు రాసిన పత్రిక 5:6 ఏం చెప్తున్నారు, బలిష్టమైన చేతుల కింద దీన మనసుకు లేనుడు. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోమని దేవుడు సెలవిస్తాడు. సరైన టైంలో ఆయన హెచ్చిస్తారు, హెచ్చించాలనుకుంటే. ఒకళ్ళు హెచ్చించకపోయినా కానీ అసలు అది మనకు అనవసరం. అసలుకి అది తగ్గించుకుని ఉండడం అనేదే మనకి ప్రయారిటీ అవ్వాలి. ఇప్పుడు ఇంకా ఎంతకాలం తగ్గించుకుని ఉండాలి, ఇంకెన్ని రోజులకు దేవుడు హెచ్చిస్తారు? అసలు ఆ లెసన్స్ ఆ రీతికి మనం నేర్చుకోకూడదు. అసలుకి దేవుని పని అది, దేవుడు చూసుకుంటారు. అది వస్త్రాలు మనం ఎందుకు ధరించుకుంటామండి? సిగ్గు కప్పుకోవడానికి, లేకపోతే ప్రొటెక్షన్ కి, లేకపోతే ఇంకా మాట్లాడాలంటే మూడోదిగా అలంకరణ కోసం వేసుకుంటాం. అయితే ఈ దీన మనస్సును మనల్ని ధరించుకోమని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది. దేనికంటే దీన మనస్సును కలిగి ఉంటే గనక నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్న అవమానాలు, లేకపోతే నీలో ఉన్న లోటుపాట్లన్నింటినీ ఆ దీన మనస్సు కప్పేస్తుంది, బయటికి కనపడకుండా. కాబట్టి ఈ ఐదు గుణలక్షణాలు మనకు ఉండాలని సంఘంలో, సహవాసంలో, విశ్వాసుల మధ్య మన వాక్, మన నడవడి, మన ప్రవర్తన ఈ రీతిగా ఉండాలని పేతృభక్తుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తా ఉన్నారు. ఏంటండి, ఏక మనస్కులే వేరే వాళ్ల సుఖదుఖాల్లో పాల్పంపులు పొందుతూ సహోదర ప్రేమ కలిగి కరుణాచిత్తులే, వినయ మనస్కులే మనం ఉండాలి. మొదటిదిగా చూస్తే ఇది వాక్. ఇక రెండవదిగా చూస్తే, నేను త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇక రెండవదిగా చూస్తే, ఇందాక మనం రెండు విషయాల గురించి, చర్చ్ గురించి మాట్లాడుతున్నప్పుడు భక్తుడు రెండు ప్రాముఖ్యమైన విషయాల గురించి చర్చించాడని చెప్పాం కదా. మొదటిది నడవడి, రెండవది మన మాటలు. ఈ ప్రవర్తన గురించి ఈ ఐదు విషయాల్లో మనం ఎలా ఉన్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. ఇక రెండవదిగా అదే మూడో అధ్యాయం 9వ వచనం 10వ వచనం గనుక మనం చూస్తే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడుతురు గనుక కీడుకు ప్రతికీడైనను దోషణకు ప్రతిదోషణైనను చేయక దీవించుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిజముగా అబ్రహాము కుమారులము, అబ్రహాము పిల్లలము అని గనక మనం పిలవబడతా ఉంటే ఖచ్చితంగా మనము ఇతరులను ఆశీర్వదించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అగస్టిన్ అంకుల్ తెలుసు కదా మీ అందరికీ, బీహార్ జెమ్స్ ఫౌండర్. అగస్టిన్ అంకుల్ అంట కొత్తలో ఐ మీన్ ఇన్సెన్స్ అంకుల్ మినిస్ట్రీలో, అంకుల్ ఒక ఏరియాలో మెడికల్ క్యాంప్ పెట్టారంట. అక్కడ చాలా మంది ఇల్లు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఇబ్బందులతో ఉన్నారని కొందరు డాక్టర్స్ అంతా ఒక టీమ్ గా వెళ్ళి అక్కడికి వెళ్ళి మెడికల్ క్యాంప్ పెడితే అక్కడ చాలా మంది అంట డాక్టర్స్ కొట్టేశారంట. ఏ కారణంతో కొట్టారో తెలుసా? ఫ్రీ మెడికల్ క్యాంప్ అది. మళ్ళీ ఎందుకు కొట్టారంటే, కొంతమందికి మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ కొంతమందికి తగ్గుతుంది, మీరు ఇచ్చిన మందులు కొంతమందికి తగ్గుతున్నాయి, కొంతమందికి తగ్గట్లా మాకు తగ్గలేదు, వాళ్ళకి తగ్గినాయి అని ఇలాంటి సిల్లీ రీజన్స్ పెట్టుకుని డాక్టర్స్ ను విపరీతంగా కొట్టేశారంట. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది డాక్టర్స్ చేతిలో ఉంటుంది, తగ్గించడం అనేది డాక్టర్స్ చేతిలో ఉంటుందా? తగ్గడం అనేది, హీలింగ్ అనేది వాళ్ళ చేతిలో ఉండదు కదా. ఎక్కడైనా ఏ డాక్టర్ అయినా, ఎంత పెద్ద హాస్పిటల్ అయినా, హీలింగ్ అనేది డాక్టర్స్ చేతిలో ఉండదు, అది దేవుని చేతిలో ఉంటుంది. అగస్టిన్ అంకుల్ ని అప్పుడు అడిగితే అంకుల్ అంటారంట, ఆ టైంలో బాగా కొట్టారంట, అంకుల్ని కూడా కొట్టారంట. ఇందుకోసమే నేను ఇక్కడికి వచ్చానన్నారంట అంకుల్, దీనికోసమే నేను పిలవబడుతుంది అన్నారంట. అంకుల్కి ఉన్న పళ్ళన్నీ పెట్టుడు పళ్ళేనంట, అసలు ఒక్కడు కూడా ఆయనకి రియల్ పళ్ళు. చాలా సార్లు ఆయన విపరీతంగా కొట్టేసి చచ్చిపోయాడు అనుకుని పడేసి వదిలేసి ఎన్ని సంవత్సరాల మినిస్ట్రీలో ఆయనకి చాలా ఎక్స్పీరియన్సెస్ అలాంటి. ఎందుకు కొట్టారు అంటే వాళ్ళ కోసం స్కూల్ కట్టినందుకు, వాళ్ళ కోసం ఏమంటారు కాలేజెస్ కట్టినందుకు, వాళ్ళ కోసం హాస్పిటల్స్ కట్టినందుకు, పోలియోతో ఉన్న వాళ్ళని పట్టించుకుని, లేకపోతే వేశ్యలో వ్యభిచారం జరుగుతున్నటువంటి కుటుంబాల్లోకి వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి మారు మనసు వచ్చేలాగా వాళ్ళని నడిపించి ఆ వృత్తి నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి జీవనోపాధిని చూపించి రకరకాలుగా ఆ పేదల కొరకు ఉపయోగపడతా ఉన్నటువంటి వ్యక్తిని ఇన్ని పరిస్థితులకు గురి చేస్తే ఆ మహావ్యక్తి మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఇందుకోసమే నేను పిలవబడితిని, మేలు చేసి కీడు అనుభవించుటకు మీరు పిలవబడతరి. ఇంకా దేనికి పిలవబడ్డాం మనం? చీకటి నుంచి వెలుగులోకి మనం పిలవబడ్డాం, శ్రమ అనుభవించడానికి మనం పిలవబడ్డాం. దేవుడే చెప్తున్నారు, నిన్ను శ్రమ అనుభవించడానికే నేను పిలిచానని. శ్రమ ఎవరి ద్వారా వస్తుందో వాళ్ళ మీద మనం పగ తీర్చుకోకూడదు. శ్రమ ఎవరి ద్వారా వస్తుందో వాళ్ళ మీదకు మనం మనసు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఏంటి, ఆశీర్వాదాలకు వారసులగుటకే మనల్ని, అంటే నిజంగా అబ్రహాము సంతానం అయితే మనం ఆశీర్వదిస్తాం. మనం ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారంట, శపించిన వారు శపించబడతారంట. కాబట్టి వాళ్ళు ఎవరైనప్పటికీ, ఏం చేసినప్పటికీ వాళ్ళని మనం ఏం చేయాలి? కీడుకు ప్రతికూడు చేయకూడదు, దోషణకు ప్రతిదోషం మనం ఇవ్వకూడదు. వాళ్ళని బ్లెస్ చేయాలి, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకొకటిగా చూస్తే, నిత్య మహిమకు మనల్ని ఆయన పిలిచారంట. కాబట్టి ఒక ఎగ్జాంపుల్, మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి క్రైస్తవ వ్యతిరేకులను గాని, త్వరగా తీర్పు తీర్చటము, త్వరగా మాట్లాడు, అవన్నీ దేవుడు మన మేలు కొరకు మనం ఇంకా క్రీస్తు స్వారూపంలోకి మరల్చబడాలని దేవుడు అనుమతిస్తా ఉంటే ఆ గొప్ప ఉద్దేశాన్ని మర్చిపోయి రకరకాలుగా మనకు సంబంధం లేని మనకు అనవసరమైనటువంటి మన పోర్షన్ లేనటువంటి పరిస్థితులకు కూడా చాలా సార్లు మనం రెస్పాండ్ అయిపోయి నాలుకను మనం వాడేస్తా ఉంటాం. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు ఈ మధ్యాహ్నం మనందరికీ, మీరు ఆశీర్వదించండి, ఆశీర్వదించడానికే మీరు పిలువబడ్డారు, ఎవరిని మీరు శపించొద్దు. 10-12 వచనాలు మనం చూస్తే గనక ఈ ఎక్కడి నుంచి భక్తుడైన పేతురు ఈ మాటలు తీసుకున్నారో తెలుసా? ఒకసారి చూడండి కీర్తనలు 34వ కీర్తన 12వ వచనం. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాపాడుకును. యాక్చువల్లీ దావీది ఈ కీర్తన రాశాడండి. ఎప్పుడు రాశాడు ఏంటి అని గనక ఈ కీర్తన మనం చూసినట్లయితే మీలో ఎవరికైనా తెలుసా అండి, ఒక షేమ్ఫుల్ కండిషన్ లో ఉన్నప్పుడు దావీదు ఈ మాటలు రాశాడు. శ్రేష్టమైన, మేలుకరమైన, అత్యాస్పదమైన సమయంలో ఉన్నప్పుడు ఆయన రాయలేదు, కానీ వాట్ ఎ షేమ్ఫుల్ కండిషన్, అవమానకరమైన పరిస్థితి, మరణకరమైన సమయంలో పిచ్చివాడిలో ఆయన ప్రాణాన్ని ఆయన కాపాడుకోవడానికి యాక్ట్ చేస్తా పిచ్చివాడిని తోసేసినట్లు దావీదును బయట గెంటేసినప్పుడు ఆ టైంలో అంటా ఉన్నాడు దావీదు బయటకు వచ్చి ఈ కీర్తన రాస్తా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. పిల్లలారా, మీరందరూ నా దగ్గరికి రండి, నేను మీకు నేర్పిస్తాను. ఏం నేర్పిస్తాడు ఆ టైంలో? అంత అవమానకరమైన టైంలో అసలు ధైర్యం చేసి పిలుస్తామా మనం అయితే? ఆయన చెప్తా ఉన్నారు నా దగ్గరికి రండి నేను బోధిస్తాను. ఏం నేర్పిస్తాడంట? ఎలాగ మన మాటలు ఉండాలి, ఎలాగ మన రెస్పాన్స్ ఉండాలి, ఏ విషయాల్లో మనం రియాక్ట్ అవుతున్నాము అనవసరంగా. ఆ మహాదినం తీర్పు రోజున ప్రతి మాట గురించి మనం లెక్క అప్పగించాలంట. గోడలు మనమే తీర్పిస్తాయంట, సాక్ష్యమిస్తాయంట. అవన్నీ ఈజీగా ఏదో మ్యాజిక్ లాగా లేకపోతే ఫెయిరీ టైల్ లాగా జనరల్ గా ఏదో డైలాగ్ని వదిలేసినట్టు బాగుందన్నట్టు తీసుకోకూడదండి. అవన్నీ చాలా సీరియస్ గా తీసుకోవాలి. గోడలు, చెట్లు లేకపోతే పర్వతాలు ఇవన్నీ మన మీద సాక్ష్యం పలుకుతాయంటే అసలు అది భయం రావాలి అది మనకి. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రతిరోజు అట్లాంటి ఆ విషయాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం జ్ఞాపకం తెచ్చుకుంటా ఉంటే ఖచ్చితంగా భయం కలిగి ఆయన సన్నిధిలో వణుకుతూ సంతోషిస్తూ మనం భక్తి చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయం ముందు మన నడక విషయంలో, మన మాట విషయంలో మనం జాగ్రత్త పడతా దేవుని వాక్యానికి, ఆయన అధికారానికి లోబడుతూ ఆయన వాక్యానుసారంగా చాలా వేగంగా పనిచేస్తున్నటువంటి ఆ సాతాను క్రియలను లయపరచడానికి, లేకపోతే దేవునికి లోబడి వాడిని ఎదిరించడానికి బలవంతులమై మనము ఆయన రాజ్యవ్యాప్తిలో ఆయనకు మనందరం ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కొద్ది మాటలను దేవుడు దీవించినగాక. క్రైస్త లార్డ్.